భారతదేశంలో పుట్టినటువంటి మనము చాలా దృష్టవంతులు, ఇంకొక విధంగా దురదృష్టవంతులు. అదృష్టవంతులు ఎందుకు అంటే మన ఋషుల సాంప్రదాయం యొక్క వారసులము. మనందరికీ గోత్రాలు ఉన్నాయి. గోత్రాలు ఉన్నాయి అంటే అర్థం ఋషుల యొక్క వారసులమని. ఆ విధంగా అదృష్టవంతులే. దురదృష్టవంతులు ఎందుకు అంటే ఆ ఋషులు ఏం అందించారో మానవ జాతికి చచ్చిపోయింది. దాన్ని మళ్ళీ తిరిగి ప్రపంచానికి అందజేసే కాలము వచ్చింది అని మహాత్ములు నిర్ణయించారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేది మన నిర్ణయం కాదు. మిషన్ ఆర్కే కావచ్చు, గాయత్రి పరివార్ కావచ్చు, సాయి పరివార్ కావచ్చు, ఏ పరివారైనా కావచ్చు, కానీ పరివార్ వెనకాతల ఉన్నదేంటి అంటే ఒక దైవీ ఆదేశం, ఒక డివైన్ విజన్. ఆ దైవీ ఆదేశాన్ని మనం మర్చిపోయాం. ఆ దైవీ ఆదేశాన్ని మనం గుర్తు తెచ్చుకుని దానికి అనుగుణ్యంగా జీవించగలిగితే ఖచ్చితంగా మీ జీవితాలలో మూడు మార్పులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఒకటేంటి అంటే రోగరహితమైనటువంటి జీవితం, రెండవది వృద్ధాప్యము లేనటువంటి జీవితం, మూడవది మృత్యువుని దాటివేసేటటువంటి జీవితం. ఇక్కడ వృద్ధాప్యరహిత జీవితము అంటే మనిషి ముసలవాడు అవుతాడు అవడాన్ని కాదు, ఉత్సాహం ఉంటుంది వాడికి జీవితంలో. ఇప్పుడు ఏమైందంటే ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడే నిరసించుకు వస్తున్నారు మనిషి, ఏం జీవిస్తాం సార్ చదవగతుడు అంటే వాడు ఏజ్ వాళ్ళది 15-16 ఏళ్ళ వయస్సు ఉండవచ్చు, కానీ టెక్నికల్ గా వాళ్ళు ముసలాడే. కొంతమంది ఎంత వయసు వచ్చినా కూడా బాహ్య జీవితం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఆ ఉత్సాహం గురించి మాట్లాడుతున్నాను. ఉత్సాహం జీవితం మీద మనకి విశేషమైనటువంటి ఉత్సాహం, జీవించాలి అనేటటువంటి ఉత్సాహం ఈనాడు కోల్పోయాం మనం. జీవిస్తున్నాం ఓకే, కానీ ఆ జీవితంలో ఒక కోరికల లిస్ట్ పెట్టుకుని మనం పెళ్లి కాలేదు, ఉద్యోగం కాలేదు, కుటుంబ పరిస్థితులు మనకు అనుగుణ్యంగా లేవు, రకరకాలైనటువంటి బాధలు. ఈ రకరకాలైనటువంటి బాధలలో ఈ బాధలు అంతా ఉంటే నేను ఎలా ఉత్సాహంగా బతకగలను? అదే వచ్చింది ప్రాబ్లం మనుషులకి. నేను చెప్పడం అయితే మాస్టర్ చాలా ఈజీగా చెప్పేస్తారు, లేదు ఉత్సాహంగా జీవించలేదు. ఎలా జీవిస్తున్నా ఉత్సాహంగా. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉత్సాహము అనేది ఒక మానసిక స్థితి, పరిస్థితులు కాదు. మనం అది మర్చిపోయాం. పరిస్థితుల వల్ల మీకు ఉత్సాహం వస్తుంది అనుకుంటాను. మీరు ముందు మీ ఆలోచన విధానంలో అక్కడ మార్పు రావాలి. పరిస్థితుల వల్ల మీకు ఆనందము రాదు, సుఖము రాదు. పరిస్థితులు మీరు దృష్టికోణంతో చూస్తారో దాన్ని బట్టి మీకు సుఖం వస్తుంది. ఆ దృష్టికోణాన్ని కనుక మీరు కరెక్ట్గా సవ్యంగా ఉపయోగించుకోగలిగితే ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు ఉత్సాహంగానే ఉంటారు. అసలు యూ విల్ బి బబ్లింగ్ విత్ ఎంథూజియాజం. పరిస్థితులు కాదు ముఖ్యం, అక్కడ మీ ఆలోచన విధానం చాలా ముఖ్యం. వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి జీవిత విధానాన్ని కనుక మనం ఆలోచించుకుంటే, ఈనాడు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే పుట్టాము, చనిపోయాం, ఎందుకు పుట్టాం, మనం ఏం చేయాలి, ఎందుకు పుట్టాం, ఎందుకు ఫలానా వాళ్ళకే తల్లిగానో తండ్రిగానో ఉన్నాం, ఎందుకు ఫలానా వాళ్ళకి పిల్లలుగా పుట్టాం మనం. అసలు ఈ క్వశ్చన్స్ కి చాలా సైంటిఫిక్ ఆన్సర్ ఉంది, కానీ క్వశ్చన్స్ కి ప్రస్తుతం మన దగ్గర ఆన్సర్ లేదు. ఇంకా అడిగితే ఆ దృష్టికోణంతో చూడలే, ఎందుకు హైదరాబాద్ లోనే ఉన్నాం, ఎందుకు హైదరాబాద్ లోనే ఇవాళ మనమే కలిసాం, కొంతమంది వద్దాం అనుకుని రాలేరు, కొంతమంది అసలు రావంటే రావనుకుని వచ్చేస్తారు. తెలుసు కదా అలాంటి పరిస్థితి. ఈ ప్రశ్నలకి జవాబు ఇవ్వటానికే నా ప్రయత్నం. ఎందుకు ఫలానా వాళ్ళకి పుట్టావు, ఎందుకు మనకి ఫలానా వాళ్ళే భర్తగా వచ్చారు, ఫలానా వాళ్ళే భార్యగా వచ్చారు, ఎందుకు మాకు వాళ్ళకి మధ్య ఎంత అవుతుంది ఇక్కడ ఎందుకు ఇప్పుడే మైకిలాగా గోళ చేసింది, దానికే ఆన్సర్ ఉంది. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అంటే ప్రతి దానికి ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. ఆ సంబంధం మీకు తెలిసినప్పుడు, ఆ నియమాలు మీకు తెలిసినప్పుడు, మీ ఇష్టం వచ్చినట్టు మీ జీవితాన్ని మీరు మలుచుకోగలరు. దాన్నే మన భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో కర్మ సిద్ధాంతం అంటారు. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఫలానా పని చేసాం, ఫలానా ఫలితం వచ్చింది, అది పూర్తిగా మర్చిపోయాం మనం. అసలు కర్మ సిద్ధాంతం గురించి ఒక అవగాహనతో జీవించటం మానేసాం మనం. కానీ తమస్య ఏంటి అంటే, మనం అంతా ఏదైతే వదిలేసామో అది విదేశీ కొట్టుకుంటున్నారు. ఎడ్గర్ కేసీ అనేటటువంటి ఒక వ్యక్తి ఈ కర్మ సిద్ధాంతాన్ని ఉపయోగించుకుని సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా గెలుపుకి కారణమయ్యాడు. అది కూడా చాలా మంది తెలియదు. వైట్ హౌస్ లో అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ అనుకుంటాను, ఆయన్ని పిలిపించుకుని, బాబు మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏం చేయాలి అంటే, ఆయన కర్మ సిద్ధాంతం గురించి చెప్తూ, మీరు ఇలా నాటుకోండి, దీనివల్ల మీకు ఇలాంటి ఫలితాలు వస్తాయి, నాటుకోవడం. మీకు ఏదైనా ఒక ఫలితం కావాలి అంటే నాటుకోవాలి. మీ పిల్లవాడు ఇంజనీర్ చదవాలి అంటే మీరు ఎప్పటి నుంచి నాటుకోవటం మొదలు పెడతారు? 4వ క్లాస్ నుంచి మొదలెడతారు. మావాడు ఇంజనీర్ అవ్వాలి, మావాడు ఇంజనీర్ అవ్వాలి. నాటుకోవటం మొదలెట్టాక ఇంజనీర్ ఎప్పటికవుతాడు? ముందు 10వ క్లాస్ చదవాలి, దాని తర్వాత ఇంకో 2 ఏళ్ళు, దాని తర్వాత ఇంకో 5 ఏళ్ళు. అంటే కనీసం 15-16 ఏళ్ళు మీ మనస్సులో వాడు ఇంజనీర్ అవ్వాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత మీరు నిరంతరము ఉత్సాహంతో, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు రావచ్చు, కుటుంబంలో ఇబ్బందులు రావచ్చు, మొదలు ఖచ్చితంగా వాడిని సరిస్తారు, ఇంజనీర్ అవుతాడు. అలాంటి పట్టుదల మనకి ఆధ్యాత్మిక జగత్తులో కూడా రావాలి. ఎందుకు ఆధ్యాత్మిక జగత్తులో రావాలి, ఎందుకు దీని గురించి ఈ కాలంలోనే ఇంత విశేషంగా చెప్పబడుతున్నది అంటే, భౌతిక జగత్తులో సైన్స్ ఇంతకంటే ముందుకు వెళ్ళలేదు. అందుకు ఇప్పుడు సైన్స్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తోంది కదా. సైంటిస్ట్ ఏం చెప్పినారైతే, మన ఋషులు ఏం చెప్పినా తప్పే, మూఢ విశ్వాసము అంధవిశ్వాసము. సైన్స్ ఎంతవరకు వచ్చింది అంటే టెలిస్కోప్స్ ఉపయోగించింది, ఇక్కడెక్కడికో వెళ్ళిపోయింది అనంతమైనటువంటి ఆకాశంలోకి. మనం ఊహించకూడనే అంతంత విశాలమైనటువంటి ప్రపంచం ఉంది అని. మైక్రోస్కోప్ వాటిని ఉపయోగించుకుని ఏం చేసింది, పరమాణువులోకి వెళ్ళిపోయింది. అంటే ఇటు సూక్ష్మంలోకి వెళ్ళిపోయింది, అటు అనంత ఆకాశంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది సరే, ఏమి ఇచ్చింది మనకి? సుఖాన్ని మాత్రం ఇవ్వలే, శాంతిని మాత్రం ఇవ్వలే, అశాంతి పెంచింది. నాకు బాగా గుర్తు 1964 లో మొట్టమొదటిసారి ఉషా ఫ్యాన్ కొన్నారు మా ఇంట్లో కాశీలో ఉన్నప్పుడు. అప్పుడు అందరూ చూడటానికి వచ్చారు ఫ్యాన్ ని. ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది చాలా గొప్ప, ఇప్పుడు ఏసీ ఉన్నా సరిపోతుంది. అంటే భౌతికమైనటువంటి జీవిత విధానము మీకు ఆనందాన్ని కలగజేయలేదు. అది ముందు మనకి స్పష్టంగా అర్థమవ్వాలి. నిజంగా భౌతికంగా జీవిత విధానం మీకు ఆనందంగా కలిగజేస్తుంది అంటే, ఈ పొలిటీషియన్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా బాబాల దగ్గరికి వెళ్ళారు. బాబా దగ్గరికి వెళ్లేదు ముందు వాళ్లే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అసలు బాబా అక్కర్లే. మేము వీఆర్ హ్యాపీ. చెప్పిన విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెప్పదలుచుకున్నాను, నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మీరు కొంచెము నేను చెప్పినటువంటి జీవిత విధానాన్ని అమలుపరచుకోగలిగితే మీ జీవితంలో తీరని కోరికలు అంటూ ఏమీ ఉండవు, అన్ని కోరికలు తీరిపోతాయి, గ్యారంటీ అది. కానీ తీరిపోతాయని ఒకరోజు చేసి రెండు రోజులు చేసి మానేస్తే కుదరదు. ఈ కోరికలు తీరటానికి మన ఋషులు అందజేసినటువంటి విద్య ఏమిటి అంటే దేవతాశక్తులు. సైన్స్ దేవతాశక్తుల్ని ఒప్పుకోదు, కానీ మన ఋషులు ఏం చెప్తారంటే దేవతాశక్తులు ఉన్నాయి, వాటిని మీరు మీ శరీరాన్ని ఉపయోగించుకుని వాడుకోవచ్చు. ఈ దేవతాశక్తులు వాడటానికి మీరు మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆసనాలు. ఆసనాలు ఇప్పుడు ఎందుకు వేసుకున్నాం చాలా మంది అంటే, మాకు ఆరోగ్యం వస్తుందండి, మాకు లావు తగ్గుతుందండి, అది ఓకే, ఇట్స్ ఓకే. కానీ అది మాత్రమే కాదు, ఆసనాలతో మీరు దేవతల్ని కూడా కాంటాక్ట్ చేయవచ్చు. ఆ దృష్టికోణంతో చేస్తే ఎలా, ప్రతి దేవతకి ఒక ఆసనం ఉంటుంది, దాన్నే వాహనం అని కూడా అంటాం మనం. సుబ్రహ్మణ్య స్వామి వాహనము మయూరాసనం. అంటే మయూరాసనం వేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యము అనేటటువంటి ఒక విశిష్టమైనటువంటి దేవతాశక్తితో మీరు సంబంధం స్థాపించగలుగుతారు. సింహాసనం అని ఒక ఆసనం ఉంది, ఆ ఆసనం వేసినటువంటి వాళ్ళు దుర్గాదేవితో సంబంధం స్థాపించుకోగలుగుతారు. కానీ మీకు తెలియదండి మేము దానికోసం ఈ ఆసనం వేస్తున్నాము అని. కానీ దేవతాశక్తులన్నిటికీ కూడా కామన్ గా ఉండేటటువంటి ఒక ఆసనం ఏంటి అంటే పద్మాసనం. దేవతలందరూ పద్మం మీదైనా నుంచుని ఉంటారు, కూర్చుని ఉంటారు. అంటే అర్థం ఏంటి, మీరు దేవతలతో సంబంధం పెట్టుకోవాలి అంటే మీరు పద్మాసనంలోనే కూర్చోవాలి. మీరు కూర్చోవండి, మీకు రాదండి. సైన్స్ ఇస్ సైన్స్, ప్లగ్ పాయింట్ మేము ఎక్కడ పెడతామండి, మేము ప్లగ్ పెట్టామంటే కరెంట్ ఫ్లో కాదు. ఈ పద్మాసనంలో కూర్చొని మీ బాడీని స్ట్రైట్ గా పెట్టుకోగలిగితే మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక మీకు ఫలిస్తుంది. ఇక్కడ కూర్చుంటే మీ కోరికలు ఫలిస్తుంది అని నేను చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇంజనీర్లు డాక్టర్లు అవుతున్నటువంటి వాళ్ళు కాలేజీకి వెళ్ళి చేస్తున్న ఘనకాలి అంటే కూర్చొని ఉంటారు. ఎంతకంటే ఏమైనా చేస్తారా? చేయరు కదా. క్లాస్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలి? అంతే. కానీ కూర్చునేటప్పుడు ఒక విశేష మానసిక స్థితిలో కూర్చుంటారు. ఆ మానసిక స్థితి లేదనుకోండి. ఏంటి మానసిక స్థితి? నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను కనుక ఇంజనీరింగ్ గురించి టీచర్స్ చెప్పేది నేను వినాలి. మెడికల్ కాలేజీలో వాళ్ళు అంటే మీరు కూర్చుని ఏం చేయాలి అంటే వినాలి. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి, మీ కోరికలు తీసుకోండి. రావణాసురుడు వాళ్ళు తపస్సు చేశారు, దేవతా సాక్షాత్కారం పొందారు, ఎలాతో లేరు, పత్రిక లేరు, ఉన్న చోటే ఉన్నారు, కూర్చున్నారంటే అంతే కదా. కూర్చుంటే భగవంతుడే కనిపిస్తే కూర్చుంటే మీ చిన్న చిన్న కోరికలు తీరవా? మిమ్మల్ని తీరటం లేదండి. మీరు ఆ మానసిక స్థితిలో కూర్చోటం లేదు. క్లాసులో బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ అయిందనుకోండి, క్లాస్ లో కూర్చుని ఉంటాడు, మాస్టర్ ఏం చెప్పాడో వినలేదు. అలాగే మన ఋషులు చెప్పింది ఏంటి అంటే, మీరు పద్మాసనంలో కలగ కూర్చుని మీ సమస్యను మీ ముందు పెట్టుకుని వదిలేస్తే ఆ సమస్యను సాల్వ్ చేసేటువంటి పరిస్థితులు మీ దగ్గరికి వస్తాయి. అలా ఎంతసేపు కూర్చోవాలి మాస్టర్? పిల్లవాడు పరీక్ష రాస్తాడు, ఫెయిల్ అయిపోతాడు, ఏం చేస్తాడు? మళ్ళీ ఫెయిల్ అవుతాడు, చదువుతాడు కదా, మళ్ళీ స్థలా ఫెయిల్ అయిపోయింది. మరి ఇక్కడ ఏంటి వేస్తాడు? ఎంతవరకు చేయాలి? రిజల్ట్ వచ్చేంతవరకు చేయాలి అంతే. రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది, కొందరికి తొందరగా వస్తుంది, కొందరికి లేట్గా వస్తుంది. దానికి కూడా అనేక రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ మనం తర్వాత మెల్లిగా నేను మీకు అందజేస్తాను. కానీ మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బ్యాక్ బోన్స్ స్ట్రైట్గా ఉంచుకుని, మెడ స్ట్రైట్గా ఉంచుకుని పద్మాసనంలో కూర్చుంటే మీ కోరికలు తీరిపోతాయి. అది ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు చేయాలి. అందుకే సాయి కూర్చునేటటువంటి పోజ్ మీరు ఎప్పుడైనా చూసి ఉంటే, ఆయన అంత పద్మాసనంలో కూర్చుంటాడు, ఎడంకాలు కింద ఉంటుంది, కుడికాలు పైన ఉంటుంది. ఆ కుడికాల మీద ఒక విశేషమైనటువంటి ముద్ర ఉంటుంది. ఆయన ఈ వేలు, ఆయన కుడికాలు బొటకన్న వేలు మీద ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎవడు ఉన్నా కూడా వాడి కోరికలు తీరిపోతాయి, వాడి దగ్గరికి వచ్చిన వాళ్ళ కోరికలు తీరిపోతాయి. అది అర్ధ పద్మాసనమే. అర్ధ పద్మాసనం అంటే అర్థమైంది కదా, సగం కాలే, రెండో కాలు కూడా వేస్తే. కానీ సాయి ఫిజికల్ కోరికలకే వెళ్తారు అందరూ, సో అది అర్ధ పద్మాసనం. గత ఆసనాల యొక్క ఆ ప్రాముఖ్యత అర్థం చేసుకోండి. మన స్ఫూర్తిగా కొన్ని సంవత్సరాల పాటు మీరు కంటిన్యూస్ గా వేయాలి. రెండు రోజులు వేసాం, మూడు రోజులు వేసాం, మన ఫలితం రాలేదు, వదిలేస్తే మనమే నష్టపోతాం. నష్టపోయేది మనమే, దేవతకి ఏమవుదు. ఇది అంతా కాకుండా కొన్ని ముద్రలు ఉన్నాయి, శక్తిని మన వైపు ఆకర్షించుకునేటువంటి ముద్రలు. పడవ వెళ్తూ ఉంటుంది, చుక్కానికి కొంచెం తిప్పితే ఈ ఒడ్డుకు వెళ్ళాల్సిన పడవ ఆ ఒడ్డుకి వెళుతుంది. అలాగే మీరు ఈ రెండు కనుక కరెక్ట్ గా పెట్టుకోగలిగితే, ఇది మీరు అలవాటు చేసేసుకుంటే, జ్ఞానముద్ర అంటాం దీన్ని, సిన్ముద్ర అని కూడా అంటాం, అనంతమైనటువంటి జ్ఞానం మీకు లభిస్తుంది. మీరు పిల్లలు కదా నేర్పిస్తారు, మీరు ట్యూషన్స్ కి దానికి కొద్దిటికి పంపిస్తాను తప్ప, కొంచెం వాళ్ళని స్ట్రైట్ గా కూర్చోబెట్టండి, కొంచెం ఈ చిన్ముద్ర అలవాటు చేయించండి. ఈ చిన్ముద్ర 12 ఏళ్ళు కంటిన్యూస్ గా పెంచి కూర్చున్న వాడు ఎవడైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ డౌట్స్ తీరిపోతాయి. మీరు వాళ్ళని ప్రశ్నించక్కర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రంలో మీరు విన్నారు కదా, ఆయన చిన్ముద్రలో ఉంటాడు, శిష్యులు వస్తారు, శిష్యులు ప్రశ్నించారు, డౌట్స్ తీరిపోతాయి. చెప్పాల్సిన అవసరం లేదు, మీ డౌట్స్ ఎక్కడ తీరిపోతాయి? బుద్ధుడు గురించి ఒక చిన్న కథ ఉంది. బుద్ధుడి దగ్గరికి ఒకళ్ళు వచ్చి అన్నాక భగవంతుడు ఉన్నాడా, ఈ ప్రశ్న నేను ఇప్పుడు జవాబు చెప్పనయ్యా, ఒక సంవత్సరం తర్వాత చెప్తానన్నది, కండిషన్ ఏంటంటే నువ్వు నాతో పాటు ఉండాలన్నది. నీకు అంత పట్టుదల ఉందా భగవంతుడు ఉన్నాడా లేదా తెలుసుకోవడానికి? ఉందన్నది. ఇదివరకు శిష్యులు ఉన్నారు కదా బుద్ధుడి, వాళ్ళు పక్కనే ఉన్నారు, వాళ్ళు నమ్మారు. అరే వాళ్ళ మాట వినతూ పరమ మోస గారు మేము అలాగే వచ్చాం, ఇదే ప్రశ్నలతో వచ్చాం, ఆయన వాళ్ళు జవాబు ఏం చెప్పలేదు. అదేంటి జవాబు చెప్పలేదు ఆయన, మరి మీరు ఎందుకున్నారు? మాకు జవాబు లభించింది. అలాగా ఈ పద్మాసనము చిందించడం, రోజు పొద్దున్న సాయంత్రం కనీసం అరగంట వేసి చూడండి మీ లైఫ్ లో. మీరు టీవీ చూస్తుంది చూడండి, నేను వద్దండి కూర్చోటం మాత్రం మ్యారేజ్ అయ్యేటప్పుడు చూడండి, పద్మాసనంలో కూర్చోండి, మిల్లమిల్లిగా కూర్చోండి, మిల్లమిల్లిగా మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు వచ్చాక మీరే వదండి. అదే మొట్టమొదట ఆసనాల గురించి నేను మీకు చెప్పదలుచుకునే, దీని తర్వాత మన ఋషులు ప్రాణశక్తి అనే ఒక అద్భుతమైనటువంటి శక్తిని కనిపించారు. అది ఈనాడు ఇప్పుడు ఇప్పుడే సైంటిస్ట్ ఇంకా దాని జోలికి వెళ్ళలేదు, ఉందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణశక్తి శరీరాన్ని పూర్తిగా అధ్యయనం చేశారు డాక్టర్స్. ప్రతి క్షణము తెలిసి శరీరంలో ఎక్కడ ఏమున్నదో, కానీ ప్రాణము ఎక్కడున్నదో వాళ్ళకి తెలియదు. ప్రాణశక్తి అనేది ఎలక్ట్రిసిటీ కంటే చాలా పవర్ఫుల్ శక్తి. ఆ ప్రాణశక్తిని మీరు ఉపయోగించుకోవటానికి మీకు 5 రకాలైనటువంటి ప్రాణాయామాన్ని చెప్తున్నాం, అది కంటిన్యూస్ గా చేసుకోండి ఎలా చెప్పారు. కానీ దీనికంటే చాలా ముఖ్యమైనది నేను మీకు ఇవాళ చెప్పదలుచుకున్నది ఒక 3 విశేషమైనటువంటి సాధనల గురించి, ఆసనాల గురించి ఒక అవగాహన వచ్చింది మీకు. ముద్రలు, చిన్ముద్ర చాలా ముఖ్యమైనది, అది కాకుండా మీరు కుబేర ముద్ర కూడా చాలా ముఖ్యమైనది. ఏదైనా మీరు కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయండి, ఒకసారి 2 సార్లు 3 సార్లు అని కాదు. ఇంకా మీకు అలవాటు ఎక్కువ ఏమిటి చేపెట్టి కూర్చోడానికి ఏంటి లాస్. ప్రాణశక్తి గురించి చెప్తూ ప్రాణశక్తికి ఆవుకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. పూర్వకాలంలో ఋషుల యొక్క ఆశ్రమాలలో ఎవడైనా ఋషుల దగ్గర ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని కోరుకున్నప్పుడు మొట్టమొదటి డ్యూటీ ఏంటంటే వాళ్ళకి ఆవు దగ్గర వేసేది, నువ్వు ఆవుని తెలుసు. సత్యకామ దావాలి అనేటటువంటి ఒక 8 పిల్లవాడు ఋషి దగ్గరికి వచ్చి నేను ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు. సరే ఓ పనిచే, నేను నీకు 400 ఆవులు ఇస్తున్నాను, ఇవి 1000 ఆవులు అయ్యాక రా నా దగ్గరికి అన్నాడు. 400 ఆవులు ఇచ్చేసాయి గురువు గారు చెప్పాడు కదా, 1000 3 4 8 పట్టు కలిగి ఒక రోజు 2 అయ్యి ఉండవు కదా. అంతవరకు గురువు గారు చెప్పారు కనుక వాడి పని ఇంతే, ఆవులు నేపటం, ఆవులకి సేవ చేసుకోవడం. ఒకరోజు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఎద్దు వచ్చి ఆయన దగ్గరికి, మేము 1000 అయిపోయాం, ఇంకా మీరు నన్ను మా గురువు దగ్గరికి తీసుకెళ్ళండి. ఇలాంటి కథలు కోపలు ఆధ్యాత్మిక విద్య లేక ప్రాణ విద్య మీకు రావాలి అంటే ఆవుల ఉపస్థితి చాలా అవసరం. కృష్ణుడు ఆవులు లేకుండా కృష్ణుని మీరు ఊహించలేరు, గోపాలుడు కదా, కృష్ణుడిని ఆవు లేకుండా ఊహించలేరు. దత్తాత్రేయుడు ఆవుని తెలియదు, ఆ ఆవుని మనం పూర్తిగా విస్మరించు. భారతీయ ఆధ్యాత్మికకి ఆధారభూతమైనటువంటి శక్తి ఏంటి అంటే ఆవు. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటి అంటే క్యాన్సర్. క్యాన్సర్ సడన్ గా ఎందుకు ఈ మధ్య చాలా ఎక్కువ కేసులు వచ్చినాయి సడన్ గా. గత 3 నెలల్లో 20 కేసులు వచ్చాయి నా దగ్గరికి, అంతకుముందు 1 2 సడన్ గా క్యాన్సర్ వచ్చిందని చెప్తున్నారు, వారం రోజుల లోపల పేషెంట్ ఎగిరిపోతున్నాడు. అంతవరకు వాడికి తెలియదు క్యాన్సర్ ఉంది. ఈ క్యాన్సర్ రావడానికి అసలైనటువంటి కారణం ఏంటి అంటే సూర్యుడు గారు. క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది అంటే సూర్యుడి వల్ల వస్తుంది. దానికే మీకు సూర్య సూక్తము అనేటువంటి 9 శ్లోకాలను అందజేశాను. అది కంటిన్యూస్ గా రిఫ్లెక్షన్ చేయడం గురించి తీసుకుని మీరు 9 శ్లోకాలు చదువుకుంటుంటే మీకు మీ కుటుంబాల్లో క్యాన్సర్ వ్యాధి రాదు. ఆవు గురించి చెప్తూ సూర్యుడు గురించి ఎందుకు చెప్పాను అంటే, క్యాన్సర్ రావడానికి అసలైనటువంటి కారణము సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ రేస్. అది 1984 సర్వేలో అమెరికన్ సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే 35% కంటే ఎక్కువ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఇంకా ఎక్కువైపోయింది. అందులో ఓజోన్ పొర కూడా చిరిగిపోయింది. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ముఖ్యంగా స్కిన్ క్యాన్సర్ కి కారణమవుతాయి. కమర్షన్ ఏంటి అంటే, రష్యన్ సైంటిస్ట్ కనిపెట్టింది ఏంటంటే, ఆవు పేడ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ లోనికి రానివ్వదు. ఇట్ యాక్ట్స్ లైక్ ఎ మ్యాగ్నెట్. ఆవు పేడ ముద్ద అక్కడ పెడితే గుడ్డిళ్ళు పెడతాం మనం పేడతో. ఎందుకు ఆ సంక్రాంతి కాలంలో అల్ట్రావైలెట్ రేడియేషన్స్ మ్యాక్సిమం వస్తాయి అప్పుడు మహాసంక్రాంతి అని. అవి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఆ హానికరమైనటువంటి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ రావు. అది మర్చిపోయాం మనం. ప్లాస్టిక్ గుబ్బిళ్ళు పెడతాం మాస్టారు పెట్టుకోండి, నాకు పుట్టని బాధ ఉంటుంది పనికి రాదు. అది ఇంకట మన ఋషి సంస్కారాలు సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి హానికరమైనటువంటి ఆ కిరణాలు ఆవు మాత్రమే కాపాడగలదు. అందువల్ల గోమహాలక్ష్మి సాధనాన్ని 15 నిమిషాల పాటు ప్రతిరోజు సాయంత్రం చేసుకోండి, సాయంత్రమే చేసుకోండి. వీలైతే ఆవు ఉన్న చోటికి వెళ్ళి చేసుకోండి, వీలు లేకపోతే సరే ఒక ఆవు ఫోటో పెట్టుకోండి. కానీ ఆ సాధన చాలా ముఖ్యం. కానీ ఇది రోగ నివారణకే కాదు, పిల్లలు లేని వాళ్ళకి గోపూజ చేసుకుంటే గ్యారెంటీగా పిల్లలు పుడతారు. మొత్తము రామాయణము రఘువంశం మీద ఆధారపడింది. రఘువంశరాజునే కదా. ఆ రఘు మహారాజు ఎలా పుట్టాడు అంటే దిలీపుడు సులక్షణ అనే ఆ వంశీ రాజులకు పిల్లలు లేదు. పిల్లలు లేకపోతే వశిష్ఠుడిని అడిగారు, సరే 21 రోజులు నువ్వు గోపూజ చేసుకోవాలి ఆయన, 21 రోజులు గోపూజ చేసుకోవాలి అంటే నువ్వు గోశాలలోకి వెళ్ళిపోవాలి. రాజు పక్కన పెట్టి మంత్రి కథ చెప్పి 21 రోజుల పాటు గోశాలకు వెళ్ళి ఒక ఆవును ఎన్నుకున్నాడు. ఆ ఆవు నించుంటే నించోవాలి, కూర్చుంటే కూర్చోవాలి, పడుకుంటే పడుకోవాలి, దానికి భోజనం పెట్టాకే తను భోజనం చేయాలి. అది అప్పుడు రఘు మహారాజు పుట్టాడు. ఆ క్వాలిటీ మొత్తం రఘువంశంలాగా ఆ ఆవు యొక్క ఇంపార్టెన్స్. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, కోరికలన్నీ తీరుతాయి. మళ్ళీ అదే ఎన్నాళ్ళలో నిర్దిష్టమండి, అవలేదండి, అయ్యేంతవరకు చేసుకుంటాయి. అమెరికా నుంచి ఒక 20 రోజులు వచ్చిందంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. మన స్నేహితుడే అమెరికా ఉన్నాడు. మాస్టారు మీరు దొరకలేదు మాకు, చాలా సీరియస్ కండిషన్ అయిపోయింది. మా ఫ్రెండ్ ఒకతనికి కాంట్రాక్టర్, అతను అమెరికాలో ఇండియనే కానీ కాంట్రాక్టర్, కాంట్రాక్ట్స్ లేవు ఇంజన్ చేత మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాడు దొరకలేదు. రోజు గుర్తుంచుకోండి, గురువు దొరకకపోతే ఆవుకి చెప్తే గురువుకి చెప్పినట్టే. కానీ ఆ మనస్ఫూర్తిగా చెప్పాలి, ఆవు అనుకుని చెప్తాను. అంచేత నేను వాడికి చెప్పాను, మాస్టర్ దొరకకపోతే ఏముంది ఆవుకి చెప్పుకోను, చెప్పుకున్నాడు. చెప్పుకున్నాక ఇంకో ప్రాబ్లం వచ్చిపోయింది. అతను ఏంటి ప్రాబ్లం అంటే, 4 కాంట్రాక్ట్స్ వచ్చాయి, ఒక్క కాంట్రాక్ట్ లేక. ఇప్పుడు ఏం చేయాలి, అన్ని కాంట్రాక్ట్స్ చేయలేదు, ఏ కాంట్రాక్ట్ వదులుకోవాలి. మళ్ళీ దొరకలేదు. నేను అప్పుడు సరే చదువుకున్నాను, మొబైల్స్ వర్క్ చేయటం లేదు. మళ్ళీ ఆవుకు చెప్పుకుంటాడు. ప్రతి లోపల రెండు నెలలు జరిగేలాగా లైఫ్ తర్వాత సెటిల్ అవుతుందంటే ఒక పెద్ద బాంబ్ షెల్ అతని మీద పడింది. రెండేళ్ళు అతని పాపకి రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ట్రిక్ అర్థమైపోయింది కదా, ఆవుకి చెప్తున్నాడు. సరే చేయవలసిన మెడికేషన్ అవి చేస్తున్నాడు, ఆవుకి వెళ్తున్నాడు, దాని మీద చూసుకుంటున్నాడు. రెండు నెలల తర్వాత కిడ్నీస్ క్యాన్సర్ ఫంక్షన్. అలాంటివి నేను మీకు కావాల్సిందని చెప్పగలను, కానీ మీ జీవితంలో వస్తే కదా ఇతరుల జీవితంలో వస్తే లాభం. అంతట ఆవుకి ఆవుకి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ మనం ఇవ్వటండి. చివరికి ఇప్పుడు ఆవు అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదేమో అని నా డౌట్. ఎందుకంటే మా చెల్లెలు వాళ్ళు ఏంటండి ఢిల్లీ దగ్గర గుర్గావ్, గుర్గావ్ దగ్గర వాళ్ళ బ్యాంక్ ఆఫీసర్ గా మా బావగారు పనిచేస్తున్నారు. వాళ్ళు గుంటూరు వచ్చారు, డాబా ఇచ్చారు. అక్కడి నుంచి వాడు ఆరుకు మొదలెట్టారు. మమ్మీ బఫెలో, మమ్మీ బఫెలో అని. వాడు బఫెలోనే చూడలేదు. జంతువుని మనం చాలా దూరం చేసేసుకుంటున్నాం. ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవటం లేదు. అంటే ఇమీడియట్ గా మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ గోమహాలక్ష్మి సాధన మొదలెట్టేయండి. శ్రీకృష్ణుడు అంతటి వాడు చివరికి ఇంద్రుణ్ణి పూజించటం కంటే కూడా ఆవును పూజించటం మంచిది అని ప్రూవ్ చేశాడు. మరి మన శ్రీకృష్ణుడు చెప్పినా వినకపోతే ఇంకా ఎవరేం చేయగలం? మీకు తెలుసు కదా కదా గోవర్ధన పర్వం చేస్తాక మన ఇంద్రుడిని ఎందుకు పూజ చేయాలి, ఆవును పూజ చేద్దాం మనం అని చెప్తే అదొక తదరిగా చూసాడు అప్పుడు. అలాగే ఈ పూజలు అవి చేస్తున్నప్పుడు మీరు కూడా ఒక రెవల్యూషన్ లో పాల్పంచుకోవాలి. బీజ మంత్రాలు, బీజ మంత్రాలు చాలా ప్రమాదకరమైనవి అంటారు. మీరు చిన్న ఉదాహరణ చెప్తారు, మీరు అర్థం చేసుకోండి. మన అల్మార్లో వటవృక్షం అంటే వటవృక్షం తెలుసు, పెద్ద చెట్టు, దాని బీజాలు పెట్టుకున్నారు. మీ ఇల్లు కూలిపోతుందా? కూలదు. బీజం ఉంటే కూలదు, చెట్టు అంటే కూలుతుంది. అంతేనా బీజ మంత్రాల ద్వారా నో డేంజర్. బీజ మంత్రాలు అంటే ఏంటో తెలియక అవసరం. బీజ మంత్రాలు గ్రో అవనిస్తే మీరు చాలా పెద్దగా గ్రో అవుతాయి. గ్రో అవనివ్వకపోతే నో హామ్. గ్రో అవనించటం అవనింపకపోవటం అవని చేతిలో ఉంది, మన చేతిలో ఉంది. ఎందుకంటే బీజ మంత్రాలు ఉచ్చారణ చేసినంత మాత్రాన్ని మీకేమైపోదు. ఏమవుతుంది ఉచ్చారణ చేస్తే? అవి వృద్ధి చెందితే మీకు నీడనిస్తుంది, వృద్ధి చెందకపోతే ఏమీ అవ్వదు. ఇంత ప్రమాదం ఉంది. అన్ఫార్చునేట్ ఏంటి అంటే మన సంస్కృతిని మనం మంచిది. భగవన్ నామాన్ని ఉచ్చారణ చేస్తే ప్రమాదము అనుకునేటటువంటి స్థితిలో వచ్చేసింది. దీనా నాధ అనాధికే నాధ కదా భగవంతుని చూస్తామని. అలాంటి వాడిని నువ్వు ప్రార్థన చేస్తే వాడు నిన్ను ముట్టిగా వేస్తాడు అనుకుంటే నేనేం చెప్పేది? అంటే నీకు భగవంతుడు అని మీరు లేదు, భగవంతుడు అంటే నేను రాక్షసుడు అనుకుంటున్నాడు. ఎలా తెలిసినా పంపుతాడు. కావలసింది మీలో ఉన్నటువంటి ఆస్తి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పూజ చేయదలుచుకున్నా మీరేమీ గాభరా పడక్కర్లేదు అది గుర్తుంచుకోండి. ఎలా చేసినా పలుకుతాడు. భక్తి కన్నప్ప సినిమా చూసుకుంటారు కదా, పొద్దున పూట ఒక బ్రాహ్మడు శాస్త్రీయంగా వేద మంత్రాలతో శివుడికి పూజ చేస్తాడు. వీడు వస్తాడు రాత్రి నోట్లో నీళ్లు పట్టుకుని దాని శివలింగం మీద అభిషేకం చేస్తాడు. బ్రాహ్మడికి శివుడు కనిపించాడో లేదో నాకు తెలియదు, కానీ కన్నప్పకి మాత్రం కనిపించాడు. భావం అర్థమవుతుంది. మీరు ఎక్కడ భయపడకూడదో అక్కడ భయపడుతున్నారు. భగవంతుడి దగ్గర మీకు భయం ఉండకూడదు. అభయం అంటే హాయిగా ఆ మంత్రాలన్నీ చేసుకోండి. కానీ మంత్రాలు ఆ మంత్రాలే ఎందుకు చేసుకోవాలి మాట్లాడు. ఇందాక నేను చెప్పాను కదా ఆసనంలో కూర్చుని మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది. ఆ కోరిక తీరటానికి ఒక పదజాలం కావాలి. కోరిక తీరాలి అంటే మాటలు ఉండాలి కదా, మా అమ్మాయికి పెళ్లి కావాలి అని అనుకోకుండా ఆ కోరిక ఎలా తీరుతుంది? మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, అలాగే మన ఋషులు మన కోరికలు తీర్చడానికి ఒక సెట్ ప్యాటర్న్ క్రియేట్ చేశారు. దానికి ఆ గోపూజ మొదట మీరు బాహ్య అవగాహన చేసుకోండి, ఫిజికల్ మెయింటైన్ చేసుకోండి, మీరు ఇలా చేశాను నేను ఏమైంది. అప్పుడు మీ రికార్డ్సే రేపు పెద్ద పుస్తకంలా మార్చుకోవచ్చు. మనం మీరే పెద్ద ప్రూఫ్ సైంటిస్ట్ అనమాట. మీరు ఖచ్చితంగా తీరుతాయి. రెండో ఏంటి అంటే, ఈనాడు కనుక న్యూస్ పేపర్లు కానీ అవి కానీ చూస్తూ ఉంటే అసలు గవర్నమెంట్ ఉందా లేదా అని చూస్తాను. కంట్రోల్ లేదు, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. విశ్వ పరిపాలనా వ్యవస్థ చేసేటటువంటి శక్తిని విష్ణువు అంటాం మనం. బ్రహ్మేమో పుట్టిస్తాడు, శివుడేమో లయకారకుడు, విష్ణువు పరిపాలన చేస్తాడు. ఈ పరిపాలన కరెక్ట్ గా ఉండాలి అంటే మహాలక్ష్మి శక్తి ఉండాలి. ఇంకా మహాలక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు, పరిపాలన వ్యవస్థ కూడా. ఈనాడు మనము పరిపాలన వ్యవస్థ సవరించాలి అంటే ఏకైక మార్గం ఏంటి అంటే మహాలక్ష్మి పెట్టుకోవాలి. ఇంకొక మీరు చేసేటటువంటి మహాలక్ష్మి సాధన మీకు ఎలాగో ఉపయోగపడుతుంది. మీరు చేస్తున్నారు కనుక మీకు వచ్చేటటువంటి వనరులు మీకు లభిస్తాయి కనుక. కానీ అన్నిటికంటే చాలా గొప్పది ఏంటి అంటే పరిపాలన సువ్యవస్థితం అవుతుంది. ఈ మహాలక్ష్మి సాధన అది మొదలైన తర్వాత మీరు మెల్లిమెల్లిగా మీరున్నటువంటి ఊళ్ళల్లో గవర్నమెంట్ ఎలా మారుతుందో చూడండి. మీకు అర్థమవుతుంది అని చెప్పి ఎలా పనిచేస్తుందో. ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో మీరేం చేయరు, దేవతలు చేస్తారు. మీరు కేవలం దేవతల్ని అనుగ్రహించమంటారు. అంచేత మీరు ఈ మహాలక్ష్మి సాధన ఎప్పుడైతే చేసుకుంటారో మీ వనరులు మీ కుటుంబంలో ఉన్నటువంటి మా మహాలక్ష్మి శక్తి ఆవిర్భవిస్తూనే ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే ఒక సెట్ ప్యాటర్న్ లో పడుతుంది మీ జీవితం. పరిపాలనా వ్యవస్థ మీకు కావాలి, కుటుంబానికి కావాలి, సమాజానికి కావాలి, అన్ని చోట్ల పరిపాలన కరెక్ట్ గా ఉండాలి. ఇంకా ఈ మహాలక్ష్మి సాధన ఒకటి మీరు చాలా సీరియస్ గా చేయండి. ఈ మహాలక్ష్మి సాధన యొక్క అతి గొప్ప దినము ఏమిటి అంటే గురుపుష్య యోగము. అంటే గురువారం నాడు పుష్యని నక్షత్రం ఉన్నప్పుడు మహాలక్ష్మి సాధన చేసుకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అది ఎప్పుడో కానీ రాదు, ఈ సంవత్సరము సెప్టెంబర్ ఫస్ట్ వస్తుంది. ఈ సంవత్సరం మొత్తం మీద మన రాదు. ఇది కాస్త జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ రోజు 10,000 మందితో ఈ మహాలక్ష్మి సాధన పునరావృతి చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఆ రోజు ఒక యజ్ఞం లాంటి చూడి ఎలాగా ఏమిటి అన్నది విడిగా మీరు ప్రణాళిక వేసుకుని ఇంకా టైం ఉంది కనుక మనం ఏం తొందరపడక్కర్లేదు. కానీ ఈ మహాలక్ష్మి సాధన చేసేటటువంటి వ్యక్తులు కలగాలి. మహాలక్ష్మి సాధన చేసుకునేటటువంటి వాళ్ళు రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకళ్ళు సీరియస్ సాధకులు, ఒకళ్ళు నాన్ సీరియస్. సీరియస్ సాధకులు అయితే 3 మాలలు గాయత్రి చేసుకుని 1,000 సార్లు మహాలక్ష్మి మంత్రం చేసుకోవాలి. మేమంతా చేయలేమండి, మాకు టైం లేదు. టీవీ చూడటానికి ఒక టైం ఉంటుంది కానీ అంత టైం మాకు ఎక్కడ ఉంటుంది. టీవీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఓకే. అప్పుడు సీనియర్ ఏం చేయాలి అంటే 1 మాల గాయత్రి, 1 మాల మహాలక్ష్మి. ఇక్కడ నుంచి మొదలైతే అదే నేను దానికి మీరు కార్డ్స్ లాగా పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు అది కౌంటర్ చేయాలి కదా. అంటే మీరు సీరియస్సా నాన్ సీరియస్సా దాని గురించి నేను కలిపితే ఓం కమలే కమలాలే, ఓం హ్రీం శ్రీం హ్రీం కమలే కమలాలే, ప్రసీద ప్రసీద, హ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి. ఇది మంత్రం. ఈ మంత్రము మీరు ఎంత ఎక్కువ చేసుకుంటారో అంత మీలో ఉన్నటువంటి కమలాలు డెవలప్ అవుతాయి. కమలాలు అంటే చక్రాలు. మరి మీకు ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు, కానీ మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణము అచక్రాల వల్ల ఉంది. షట్చక్రాలు అని చెప్తాం మనం, మూలాధారం నుంచి ఆధ్యావలకు. దాని గురించి మనం తర్వాత ఎప్పుడైనా సాధనా క్యాంప్ లాగా 3 రోజుల పాటు మీరు నేను కలిసి ఒక చోట ఉంటే వి విల్ డూ దట్. కానీ ప్రస్తుతం మీరు యాక్సెప్ట్ చేసేయండి మనకి 6 చక్రాలు ఉంటాయి అని. ఆరు చక్రాలు ఆరు కమలాలు కూడా ఈ మంత్రంతో జాగృతం అవుతాయి. కమలే కమలాలే ప్రసీద ప్రసీద. దానికి ముందు వెనకాతన హ్రీం శ్రీం హ్రీం శ్రీం హ్రీం శ్రీం ఆ మంత్రం చేసుకోవాలి మీరు. అది మీరు రేపటి నుంచి స్టార్ట్ చేసేయండి. నా కోరిక ఏంటి అంటే పేరుకి 10,000 అంటున్నాం కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద దీన్ని మనం అంటించగలిగితే 10,000 ఏముంది, ఇంకా ఎక్కువైపోతుంది. అప్పుడు ఈ పూర్ణాహుతి ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అన్నది మనం సెప్టెంబర్ 1st కదా, దాని ముందు ఏంటి ఆగస్ట్ 15 నిర్ణయించుకుందాం ఎక్కడ పెట్టుకుందాం ఏంటి పెట్టుకుందాం. నేను ఒక మాట ఏమన్నానంటే ఏంటంటే మన రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టుకుంటే బాగుంటుందేమో, పెట్టుకోవచ్చు. మొట్టమొదటి ఒకటి గుర్తుంచుకోండి, మనం చేయలేము అనుకుంటే జరగదు, చేయగలము అనుకుంటే జరుగుతుంది. సైంటిస్ట్ ఏరోప్లేన్ కనిపెట్టడానికి 16వ శతాబ్దం నుంచి మొదలెట్టారు. అందరు వెక్కిరించారు అప్పుడు సైంటిస్ట్ని, ఎలా ఎగరగలం మనిషి ఎగరలేడు అని. ఇప్పుడు కానీ 300 సంవత్సరాలు బట్టి ప్రపంచం అంతా కాదు అన్న సైంటిస్ట్ మాత్రం వదల్లే, వాళ్ళ మంకుపట్టు నేర్చుకున్నారు. ఇప్పుడు క్యాన్సర్ కి మందు కావాలి అని సైంటిస్ట్ అందరూ రీసెర్చ్ చేస్తున్నారు. గ్యారంటీగా ఎప్పుడప్పుడు మందు కనిపెట్టేస్తారు వాళ్ళు, మందు తెలియదు వాళ్ళకి. కానీ గ్యారంటీగా ఎందుకు కనిపెడతారు అంటే ఆ పట్టు వదలదు కనుక. మీరు కూడా అలా పట్టు వదలకండి. మీ జీవితాలలో ఆ మహాలక్ష్మి యొక్క ఆ గ్రిప్ ఎలా ఉంటుందో మీకే అర్థం అవుతుంది. పట్టు వదలకండి, అది ఒక రోజు రెండు రోజులు చేసా. ఇంకోళ్ళు మాకు అచ్చి రాలేదండి, ఏమనేది అచ్చి రాలేదండి, ఏమంటారు ఎగ్గొట్టానికి అదో మార్గం. నాకు చేయాలని లేదు అంటే అచ్చి రాకపోవడం అంటే ఏం ఉండదు, నేర్చుకుంటే చదువు అచ్చి రాలేదంట, చదువు అచ్చి వస్తుంది. కాలేజీలో చేర్పించేవాడి మా ఇంట్లో ప్రమాదం వచ్చేసింది, చదవదు అంటే వాడిని చదివించను అని అనం కదా, అది వేరు ఇది వేరు. అంతేగా గోపూజ ఒకటి, మహాలక్ష్మి సాధన ఒకటి. మీరు చాలా విస్తృతంగా ప్రచారం చేయండి. ఇంకోటి మీరు చేయవలసింది, ఈ పని మీరు చేయటం వల్ల ఒక 2-3 ఏళ్లలోనే మీ జీవితాలలో ఒక విశేషమైనటువంటి గుర్తింపు వస్తుంది. దాన్ని ఏమంటామంటే గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞము. ఈ యజ్ఞాలు నా అనుభవంతో నేను చూసింది ఏంటంటే 12 వారాలు రెగ్యులర్ గా చేసిన వాళ్ళు ఒక కోరిక అనుకుని ఆ కోరిక తీరిపోతుంది. వాళ్ళు అనుకున్నట్టు తీరకపోవచ్చు, కానీ తర్వాత వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే జరిగింది, నేను అనుకున్న దానికంటే ఇదే బెటర్ అని. 12 వారాల్లో ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ యాంగిల్లో స్టార్ట్ చేసుకోండి, కానీ అది ఆపకండి, దాని తర్వాత లెట్ ఇట్ కంటిన్యూ. ఎందుకు ఇది కంటిన్యూ చేయమంటున్నాను, 1850 ఆ ప్రాంతాల్లో మొట్టమొదటిసారి గాయత్రి మంత్రాన్ని విశ్వజనీయం చేశారు దయానంద సరస్వతి అండ్ కో. దయానంద సరస్వతి ఆర్య సమాజం పెట్టాడు, దాని తర్వాత చాలా మంది చాలా పెట్టారు. దాని తర్వాత శ్రీరామ శర్మ ఆచార్య గాయత్రి పరివారు పెట్టారు. దాని తర్వాత దుర్గూడమ్మ చిన్ని ఆనంద వీళ్ళందరూ కూడా గాయత్రి మంత్రానికి విశేషమైనటువంటి ప్రచారం ఇచ్చారు. అంటే గాయత్రి మంత్రము అబౌట్ 150 ఇయర్స్ బట్టి ప్రజల్లోకి వచ్చింది. ఈ గాయత్రి మంత్రం ప్రజల్లోకి వచ్చిన దగ్గర నుంచి జరిగినటువంటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే సైన్స్ బాగా డెవలప్ అయింది. సైన్స్కి స్టూడెంట్ ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 1860 నుంచే మేజర్ సైంటిఫిక్ డిస్కవరీస్ అన్ని స్టార్ట్ అయ్యాయి. కానీ గాయత్రి చేసుకున్న తర్వాత ఆ గాయత్రి ద్వారా వచ్చినటువంటి బుద్ధిని సద్వినియోగం చేయలేకపోతున్నాం మనం, దుర్వినియోగం అవుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి లలిత చాలా బాగా ఉపయోగపడుతుంది. శ్రీమాత శ్రీ మహారాగి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్ని కుండ సంభూత దేవకార్య సంభూత. మనిషి దేవతల పనిలో సహాయపడాలి, రాముడు కానీ ఓ కృష్ణుడు కానీ వీళ్ళ హిస్టరీ మనం చూస్తే వీళ్ళందరూ కూడా దేవతలతో కలిసి పనిచేస్తారు. మనకి ఇప్పుడు దేవతలు ఎక్కడుంటారో కూడా తెలియదు, కలిసి పనిచేస్తే. కానీ మన సంతతి, మనం ఎవరి సంతతి అంటే దేవతల కార్యము చేయగలిగేటటువంటి వాళ్ళ సంతతి. లలితా సహస్రనామము కోటి కోటి పారాయణలు చాలా సంవత్సరాలు బట్టి చాలా బాగా జరుగుతున్నాయి. కానీ ఏ మంత్ర జపము అయినా యజ్ఞం లేకుండా ఎక్కువ ఫలితాలు రావు, ఫలితాలు లేవు. అంచేత లలిత ఆహుతులు కూడా మనం ఇస్తున్నాం. గాయత్రి సద్బుద్ధి ఇస్తుంది, లలిత ఏం చేస్తుంది, దేవతల పనికి మీరు సహాయపడిగే దృష్టి చేస్తుంది. దాని తర్వాత భాగవతం, భాగవతం అంటే గురు చరిత్ర, శ్రీకృష్ణుడి చరిత్ర భాగవతం. నేనేం చెప్తున్నాను అంటే శ్రీకృష్ణుడి చరిత్ర కంటే సాయి చరిత్ర చదవండి మీరు, చాలా మంచిది అని చెప్తున్నాను నేను. మూడు చేయించాలే మీరు, గాయత్రి చేసేవాళ్ళు గాయత్రి చేసుకోండి, లలిత చేసేవాళ్ళు లలిత చేసుకోండి, సాయి చరిత్ర చేసేవాళ్ళు సాయి చరిత్ర చేసుకోండి, కలిసి ఎక్కువ చేయండి. అప్పుడైతే ఒకడు సాంబారు, ఒకడు కూర, ఒకడు చట్నీ తయారు చేసి వచ్చారనుకోండి, ఆహారం వడ్డిస్తున్నప్పుడు అందరూ కలిసి మూడు తింటారు అంతే కదా. అంతే, మీరు గాయత్రి చేసుకున్నా, ఇంకోళ్ళు లలిత చేసుకున్నా, ఇంకోళ్ళు భాగవతం చేసుకున్నా, సాయి చరిత్ర చేసుకున్నా, కలిసి కనుక మీరు యజ్ఞం చేసుకుంటే దీని ఫలితం ముగ్గురికి వస్తుంది, అందరికీ వస్తుంది. కానీ యజ్ఞం మాత్రమే చేయటం వల్ల యజ్ఞ ఫలితాలు రావటం లేదు. గాయత్రి, లలిత, భాగవత పారాయణ చేసుకుని యజ్ఞం చేసేసుకుంటే యజ్ఞ ఫలితం రాదు. దానికి ఏ రీజన్ ఎలా చెప్తాను అంటే, నేను ఇంజనీరింగ్ చదివాడు, వాడి డబ్బు ఖర్చు పెట్టి చదివాడు, కానీ చదివిన తర్వాత వాడు చదివిన చదువు సమాజానికి ఉపయోగపడితేనే వాడికి డబ్బు వస్తుంది. ఉద్యోగం రావాలి మాస్టర్ అంటే అర్థం ఏంటి, నేను చదివిన చదువు సమాజానికి ఉపయోగపడటం లేదు అని. అంతేత మీరు గాయత్రి చేసినా, లలిత చేసినా, భాగవతం చేసినా ప్రపంచం అంతా కలిసిపోవాలి అనేటటువంటి భావనకి దానికి అర్పిస్తే అది అటు రిజల్ట్ ఇస్తుంది. ఉద్యోగం చేసినందుకు మీకు ఫలితాలు వస్తాయి. ఉదాహరణ అర్థమైందా ఏం చెప్తున్నాను, మీ పారాయణ ఫలితం మీకే వస్తుంది. కానీ మీ పారాయణ ఫలితం మీకు రావాలి అంటే మీరు కనీసం ఒక గంట సేపు విశ్వ ఏకీకరణ కోసం పాటుపడాలి. విశ్వ ఏకీకరణ మా చెందుకు సార్, మా చెందుకు అంటే మీరు ఏం చేయాలంటే న్యూస్ పేపర్లు, టీవీలు, మొబైల్స్ మాకొద్దు అన్నారనుకోండి, మీరు ఊహించుకోండి ఆగు, ఒక సడన్ గా ఎందుకు ఒకటి మీరు పొద్దున్న రావు కానీ మీ మొబైల్స్ పనిచేయటం మానేస్తాయి, టెలిఫోన్లు పనిచేయటం మానేస్తాయి, మీకు న్యూస్ పేపర్స్ రావు, టీవీ పనిచేయదు, ఎలా ఉంటుంది లైఫ్ ఊహించగలరా కదా. కానీ న్యూస్ పేపర్లో మీకు వచ్చేది ఏంటి, ప్రపంచంలో ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా వస్తుంది జరుగుతున్న సంఘటన. కానీ సమస్య ఏంటంటే మీరు ఒక్కసారి కూడా ఒక క్వశ్చన్ వేసుకోరు ఆ నాలెడ్జ్ నాకెందుకు అని. వై షుడ్ యూ గెట్ దట్ నాలెడ్జ్? ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు ఎందుకు తెలియాలి? తెలియకపోతే ఏమైనా కొంపలు అంటుకుంటే తెలియాలి కదా. మొబైల్స్తో ఏమవుతుంది, ఎక్కడ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడేసుకోవచ్చు, ఈమెయిల్, కంప్యూటర్స్, వెబ్ క్యాన్స్, అంటే ఇండైరెక్ట్ గా యు ఆర్ ఆల్రెడీ ఏ వరల్డ్ సిటిజన్, మీరు ఆల్రెడీ ప్రపంచ పౌరులే. ఈ పొలిటీషియన్స్ దాన్ని పండి ఉంటారు కదా. మనం పొలిటీషియన్స్ వరకు వెళ్ళొద్దు. మనం విశ్వ ఏకీకరణ ఎంజాయ్ చేసుకుంటూ గాయత్రి మాతకి, లలితకి, భాగవతానికి అప్పచెప్తాం. వాళ్ళు ఎలాగా విశ్వ ఏకీకరణ చేస్తారో మీరు మెల్లిమెల్లిగా అనుకుంటుంది. కానీ విశ్వ ఏకీకరణ చేయకుండా మీ గాయత్రి మంత్రం చెప్పడానికి ఫలితం రాదు. లాజిక్ చెప్పాను కదా, నువ్వు బీటెక్ చదివాక ఉద్యోగం చేసినప్పుడు మీ కుటుంబానికి కావాల్సిన పని చేసుకోవు, ఎవరికి పని చేస్తావు, ఇంకోటి కావాల్సిన పని చేస్తావు, పని చేస్తే నీకు లాభం వస్తుంది. అదే లాజిక్ తో మీరు గాయత్రి, లలిత, భాగవత యజ్ఞాలు చూసుకున్నప్పుడు విశ్వ ఏకీకరణ కూడా ఒక సంతసేపు అవసరమయ్యింది. అందులో స్పీడ్ గురించి నేను మాట్లాడతానే, ఒక గంట టైం చూసుకోవటం కరెక్ట్ గా, ఒక గంట ముందుగా వేసిన పాత్ర. ఈ మూడు కార్యక్రమాలు మీరు ఒక విశేషమైనటువంటి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్ళాలి. గోపూజ, బాలక్ష్య సాధన, విశేషీకరణ, ఈ మూడింటితో పాటు ఆసనాలు, ప్రాణాయామాలు. ఇది కనుక మనం చేసుకుంటూ ఉంటే ముందు మీ కుటుంబాలు భలే ఆనందంగా లైన్ లో పడతాయి. ముందు మీ పిల్లలకి ఆసనాలు ప్రాణాయామాలు నేర్పించండి. వాళ్ళు చదవకపోతే మీరు ఎంత బాధపడుతున్నారు చదవటం లేదు. ఇది నేర్పించారనుకోండి మీరు ఆసనాలు ప్రాణాయామాలు, వాడి జీవితాంతం మీకు కృతజ్ఞత చూపించుకుంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాడికి ఎదిగించి రాదు, అసంభవం. ఇంకొక మూర్ఖత్వం ఏముంది అంటే పొల్యూషన్ వల్ల రోగాలు వస్తున్నాయి. పొల్యూషన్కి రోగాలకి సంబంధం లేదు. అసలు సంబంధం దేనికి ఉందంటే మీ ససెప్టబిలిటీకి ఉంది. పొల్యూషన్ వల్ల రోగాలు వస్తున్నాయి, పొల్యూషన్ వల్ల రోగాలు వస్తున్నాయి అనుకుంటే వచ్చేస్తున్నాయి. ఇది ఎంత కరెక్ట్ అనిపిస్తుంది మీకు? ఒక పేపర్ న్యూస్ చదివాను నేను. ఒక డాక్టర్ పడుకుని ఉన్నాడు పల్లెటూరులో, వాడు పొలంలో పడుకుని ఉన్నాడు. రాత్రి ఏదో కుట్టింది వాళ్ళు అనుకున్నాడు పడుతున్నాడు. పొద్దున్న లేచాడు, పొద్దున్న లేచాక బావి దగ్గరికి వెళ్తే పావు కనిపించింది. అమ్మో నన్ను పావు కుట్టింది అనుకున్నాడు, చచ్చిపోయింది. సైకలాజికల్ ఫ్యాక్ట్స్ మీ ఉంది. ఇప్పుడున్న మెడికల్ సిస్టమ్ అంతా ఎలా ఉంది అంటే నువ్వు అది తినకూడదు, నువ్వు ఇది తినకూడదు, పంచదారు చెప్తే డయాబెటీస్ వస్తుంది, ఇంకోటి బీపీ వస్తుంది, కానీ అలా అంటే అంటే నువ్వు ఏది తిన్నా నీకు రోగం వస్తుంది అనేటటువంటి ఒక ఫ్యాక్ట్ అయితే ఎలా విడిచిపోతావు అంటే మరి ఏం తినాలి వాడు? కానీ వాళ్ళని మనం ఏం అనొచ్చండి, మన భారతీయ సంస్కృతి ఏం చెప్తుంది అంటే బాబు నువ్వేం కంగారు పడక్కర్లేదు, నువ్వు కనుక సూర్యుని కరెక్ట్ గా పట్టుకోగలిగితే నీకు రోగం రాదు. సరేనా? సూర్యుని పట్టుకోవటం గాయత్రి అన్న ఒకటి. సరేనా? ఇంక మీరేమైనా అడిగితే చెప్పండి. నా కోరిక మాత్రం ఈ ఐదు కోరికలు తీర్చండి మీరు. ఆసనాలు, ప్రాణాయామము, గోపూజ, మానసిక సాధన, విషయ ఏకీకరణ. అన్నీ అడుగు, మీరు టైం తీసుకోండి సార్, నాకే పర్వాలే. లేదమ్మా, బెటర్ ఆల్వేస్ బిఫోర్ సన్రైజ్ ఆల్వేస్. కానీ అప్పుడు నీళ్ళు పడకపోతే ఎప్పుడైనా తీసుకోవచ్చు. చేయండి. ఇంకా ఎవరైనా ఏదైనా అడిగించుకుంటే అడిగండి. సూర్యుడు సూర్యుడు ఇది చెప్పాను కదా, సూర్యసూక్తం తొమ్మిది శ్లోకాలు ఇచ్చారు కదా, అది సూర్యుడు యొక్క రిఫ్లెక్షన్ నీళ్ళల్లో చూస్తూ ఎక్కువసేపు చూడకండి, జస్ట్ ఒక నిమిషం అంటే ఒక 20 సెకండ్స్ చూసి కళ్ళు మూసేసుకుని ఆ మెరుపుని మీ మనసులో ఉంచుకోండి. ఎక్కువసేపు మాత్రం రిఫ్లెక్షన్ కూడా చూడవద్దు, కళ్ళు పాడవుతాయి. సో చూడలేము అసలు, అయినా మనం ముందుకెత్తి చూస్తే కష్టం. అది మాత్రం గుర్తుంచుకోండి, 20 సెకండ్స్ ఎంతో చూసి కళ్ళు మూసేసుకుని ఇక్కడ ఆ సూర్యుడు యొక్క ప్రభ మెరుపుని మీరు ఊహించుకుంటే చాలు, పొల్యూషన్ అంతా పోతాయి, మీ శరీరంలో పొల్యూషన్ పోతుంది. అంతే ఉంటారమ్మా, అసలు గాయత్రి ఆడది వాళ్ళేదో చెప్తుంటారమ్మా, పట్టించుకోదాకా. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో కొన్ని కోట్లాది మంది చేస్తున్నారు గాయత్రి. హరిద్వార్కి వెళ్తే మీరు చూస్తారు అక్కడ ఒడుగు కూడా చేసుకునే వాళ్ళు, యజ్ఞోపవీతం కూడా వేసుకుంటున్నారు. పూర్వకాలంలో సీతాదేవి సంధ్యావందనం చేస్తుంది, రావణాసురుడి చెరలో ఉన్నా కూడా అని రామాయణంలో రాసింది. మరి సీత మనకి ఆదర్శించదు తెలియదమ్మా ఇప్పుడున్న పురోహితులకి. అన్ఫార్చునేట్, వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు డాక్టర్ యాటమీ ఇండివిజుబుల్ అన్నాడు, డాల్టన్ అడిగితే అవునా ఇండివిజుబుల్ అంటాడు. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, కాదండి ఆటమీస్ ఇండివిజుబుల్ అన్నాడు. ఎవరైతే మార్పు చేసిందమ్మా, స్త్రీ పురుష భేదాలు భగవంతుడి దగ్గర అసలు లేవు. ఆత్మజ్ఞానం కదా, ఆత్మకి స్త్రీ పురుష భేదాలు లేనే లేదు. చేస్తున్నారు, మేము పట్టించుకుంటాము, వాళ్ళతో వాదించవద్దు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నాకు బాగా గుర్తుంది, అమలాపురంలో 1980 లో క్యాంప్ పెట్టారు. అమలాపురం ఈ వేద పండితులు వాళ్ళకి వీళ్ళకి చాలా ఆయు పట్టుకున్న మాస్టర్ గాయత్రి అందరికీ చెప్పేస్తున్నారు. అలాగే ఉచ్చారణ చేయకూడదు కదా, స్వరం తెలియకుండా ఉచ్చారణ చేస్తే అట్ట. నువ్వేం అనుకోకయ్యా, నువ్వు స్వరంగా పలకటానికి వేదాలు మొదటిసారి వచ్చాయా అన్నాను. కాదబ్బా, రెండేళ్లు పట్టిందని. అంటే ఆ రెండేళ్లు నువ్వు స్వరంతో చేసావా, స్వరం లేకుండా చేసావా? స్వరం లేకుండా నేను చేసావు కదా. ఏమైంది, నేర్చుకోవాలి కదా ఎప్పుడప్పుడు. కానీ స్వరం అంటే భావం అని అర్థం. అసలు పట్టించుకోవద్దమ్మా నన్ను. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎప్పుడైనా తీసుకుంటాం. ఇప్పుడు దుర్గా సప్తశతి ఇస్ వెరీ పవర్ఫుల్. శత్రు మధ్య, అగ్ని మధ్య, చోర మధ్య అంటాడు. అగ్ని మధ్యలో నువ్వు స్నానం ఎట్టా చేస్తావు? అక్కడ ఉన్న శ్లోకాలకే అర్థం తెలియదు మన వాళ్ళకి. అలా అని అది వంక పెట్టుకుని స్నానం చేయగలిగింది కూడా, స్నానం చేయకుండా మరి అది తప్పదు కదా. చేయలేని పరిస్థితుల్లో, వీలు కాని పరిస్థితుల్లో ఓకే, కానీ అది కండిషన్ కాదు.